ிாஸ்மரணம் அவிதாஹரணே கரணம் மமாஸ்து சச்சரணம். குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாக்ஷாத் பரப்ரஹ்ம தஸ்மை ஸ்ரீ குரவே நமஹ. நாராயண சமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தா வந்தே குரு பரம்பரா. மதிலோ நீதகு முத்தி நிற்குகொனி சம்பாவிந்து மேகானி நின்னிதமித்தம்பனி நிர்ணயிம் பவசமா எவ்வாறுகின் நம்பி நீ பதராஜீவமுலாசிரயஞ்சிதிமி லோகம் வேமி நீவாரமே கதா ரக்ஷிம்பக நீகு தப்பது கதா. காளி பிரசாத பிரபு சர்வமங்கள மாங்கல்யே சிவே சர்வார்த்த சாதிக்கே சரண்யே த்ரியம்பகே தேவி நாராயணி நமோஸ்துதே. ஓம் நமோ ப்ரஹ்மாதிப்யோ ப்ரஹ்ம வித்யா சம்ப்ரதாய கர்த்ருப்யோ வம்ச ரிஷிப்யோ மஹத்யோ நமோ குருப்யஹ சர்வோபப்ளவரஹிதஹ ப்ரஜ்ஞானதனஹ ப்ரத்யகத்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி. ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. சர்வேபியோ மகாபக்தேபியோ நம. பக்துலందరిలో பிரகாசிస్తున్నటువంటి సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మకు శిరస ప్రణమిల్లుతూ சர்வேபியோ மகாபக்தேபியோ நம. மனந்தரம் கூட சத்சங்கம் அனைத்து காரியக்கிரமாலி பிராரம்பம் செஸ்கொனி ஈசாரி மனக்கு நாலு ரோஜுல சமயாண்ணி గురుదేవులు కార్యక్రమ రూపంలో మనందరికీ ప్రసాదించారు. రాధే కృష్ణ గోవింద ராதே கிருஷ்ணா கோவிந்த கோபால ராதே கிருஷ்ணா கோவிந்த கோபால ராதே மாதவா
ராதே கிருஷ்ணா கோவிந்த கோபால ராதே மாதவா
ராதே கிருஷ்ணா கோவிந்த கோபால ராதே மாதவா ಗೋಪಾಲ ರಾಧೆ ಮಾಧವ ರಾಧೆ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಬೋಲ್ ಬೃಂದಾವನ ವಿಹಾರಿ ಲಾಲ್ ಕೀ ನಾಲ್ಕು ರೋಜುಲ ಸಮಯಾನ್ನಿ సద్గురుదేవులు కార్యక్రమ రూపంలో మనందరికీ కూడా ప్రసాదించారు. నాలుగు అనేటువంటి దానికి గురుదేవులు ఎప్పుడు చెప్తుండేవారు, మనలో నాలుగు కనిపించకుండా ఉన్నాయి. కనిపించేవి ఏమిటి అంటే బాహ్యేంద్రియాలు కనిపిస్తున్నాయి, కర్మేంద్రియాలు కనిపిస్తున్నాయి, జ్ఞానేంద్రియాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు, వాటంతట అవి పని చెయ్యవు. వాటిని చేయించేది ఇంకో నాలుగు ఇంద్రియాలు ఉన్నాయి, దానిని అంతరేంద్రియాలు అన్నారు. అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటివి నాలుగు మనలో ఉండి ఈ బాహ్యేంద్రియాలన్నిటినీ కూడా ప్రేరణ చేస్తూ పనులు చేయిస్తూ. ప్రేరణ చేసేవేవి అంటే ఒకటి చూడగానే అది కావాలి అనిపిస్తుంది, బాగుంది అనిపిస్తుంది. విచారణలోకి వెళ్ళినటువంటి సాధకుడికైతే అది మనకెంతవరకు ఉపయోగమో అంతవరకు మనకు ఆలోచించే శక్తిని భగవంతుడు ప్రసాదించి చాలా వాటిని మనం విడిచిపెట్టే అవకాశం ఉన్నది సాధకుడైనటువంటి వాటి. కానీ బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాలు అంటే చూసేటువంటి ఇంద్రియం, కన్ను చూస్తుంది, చూడగానే అది బాగుంది అనిపిస్తుంది, అంతటితో వదిలిపెడుతుందా, అది నాకు ఉంటే బాగుండును కదా అనుకుంటుంది, తినే వస్తువు అయితే తింటే కదా బాగుంటుంది అనిపిస్తుంది, దాచుకునేదైతే నా ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. మనకి ఇవి నిత్యము జరుగుతున్నాయి. కానీ విచారణ చేయటల్లా సత్సంగం అనేది వినిపోయేది కాదు. సత్సంగం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దానిని ఆసక్తికరంగా వినాలి. ఏదో మనం వెళ్ళి కూర్చున్నాం, కాస్త లేకపోతే అయిపోయిందిలే, అయిపోయింది ఈసారి సంవత్సరం అయిపోయింది అని అనుకునేది కాదు. అసలు మనం చేసుకున్నటువంటి సత్సంగానికి వస్తే మనం ఎంత లబ్ధిని పొందాము. సత్సంగం వలన మనం ఈ సంవత్సరం మనం ఎంత దాని ద్వారా మనం లబ్ధి పొందగలిగాము అంటే మనలో మార్పు రావాలి. మనలో మార్పు రావాలి. ఏ మార్పు రావాలి? మనకి ఇంతవరకు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరన్నా తినమంటే తింటున్నామా? ఎవరన్నా తినమంటే తింటున్నామండి? అమ్మ చిన్నప్పుడు నేర్పింది, అప్పుడు ఏం తెలియని వయసులో ఉన్నామేమో, పుట్టగానే ఏడవడం ఒకటే వచ్చు. ఆ ఏడ్చేటువంటి పిల్లకి తల్లి పాలు తాగటం రావటం లేదండి తల్లి దగ్గర అంటారు కొన్ని కొన్ని విషయాల్లో. ఏది పాలు పుట్టగానే పాలు తాగటం రాదు పిల్లకి, కానీ ఏడవడం వచ్చు. లోపల స్పందన ఉంటుంది, ఏంటిది ఆకలి అనేటువంటిది. అంటే ఏడవడానికి కారణము ఆకలేసైనా ఉండాలి, లేకపోతే ఏదైనా నొప్పి కలిగైనా ఉండాలి, లేకపోతే ఏదైనా పాడు చేసుకుని ఆ తడిలోనూ ఆ మల్లల్లోనూ కొట్టుకుంటూ ఉంటే చికాకు వచ్చి ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. దాన్ని ఎవరు గ్రహిస్తారు? ఇక్కడ కన్న తల్లికే తెలుస్తుంది. ఎవరు ఎవరు గ్రహిస్తారు? అది కన్న తల్లికే తెలుస్తుంది. అది కన్న తల్లి వెంటనే అది చూసి వెంటనే పాలు పట్టాలి అనుకుంటే అదేమీ అంతకుముందు అలవాటు పడి రాలా దేహానికి, వెంటనే అది గబగబ పాలు తాగదు. తాగుపడు ఎవరు ఆ చంటివాడు? నేర్పించాలి కొంచెం ముందర ఆ ఏడుపు ఏడ్చేటువంటి వాడికి, ఆ ఆమెకి, ఆ పిల్లకి, అదే ఆడ మగ ఎవరైనా ఏడుస్తుంటే పాలు తాగే అలవాటు రాకపోతే ఏం చేస్తారు ముందర? ఏది కొంచెం దూది తడిపి కొంచెం ఆ వాటర్ చుక్క పోస్తారు నోట్లో, మనమైతే తీర్థము చుక్క పోస్తాం కొంచెం, ఏది ఆ పిల్లకి పిల్లవాడికి కాస్త ఏది దూది తడిపి మెల్లమెల్లగా మళ్ళాగా గ్లాసు గ్లాసు తాగి ఇచ్చేస్తే ఆ పిల్ల ఇక కష్టమే. అందుకని అలా స్పూన్ అంతా లేకపోతే ఒక స్పూను ఒక గరుడు పట్టుకుని పోసేస్తే తాగి శక్తి లేదు అక్కడ ఆ పిల్ల దగ్గర. ఆ పిల్ల అంతవరకు భగవంతుడు ఒక తల్లి గడుపులో ఉన్నప్పుడు తల్లి నుంచి ఒక పేగు ఏది తెలియకుండా పిల్ల బ్రతుకుకి ఆధారమైంది అక్కడ. ఏది పిల్ల బొడ్డు నుంచి తల్లికి లోపల కనెక్షన్ పెట్టాడు భగవంతుడు. అప్పటిదాకా తల్లి ద్వారా తెలియకుండానే ఆహారం పిల్లకు వెళుతుంది, అది అవ్యక్తమే, ఎవరికి తెలియదు, అది బయటకు కనిపించేది కాదు. ఎప్పుడైతే భూమి మీద పసిబిడ్డ పడిందో అప్పటి నుంచే ఏడపడం అంటే తెలుస్తుంది ఎవరికి, మనకి దానిక పిల్లకి ఏడవడం అంటే కూడా తెలియదు. దానికి ఆకలేసి ఏది ఉన్నది ఏడుపొక్కటే. మళ్ళా మాట్లాడితే పుట్టగానే ఏడవాలి, ఏడిస్తేనే డాక్టర్లు చప్పట్లు కొడతారు. ఆ పిల్ల ఏడవలేదు అనుకోండి వాళ్ళ గుండెల్లో రాయబడుతుంది ఎలా ఉందో ఏంటో అని మనం చూడలేం కూడా దృశ్యాన్ని. ఏదో పిల్ల పుట్టిన తర్వాత ఏడవలేదు అనుకోండి కాళ్ళు పైకి పట్టుకుని ఇలా ఇలా కొడుతుంటారు, గట్టిగా కుదిపేస్తూ ఉంటారు, ఏడవాలి కూడా ఆ పిల్ల ఏడవాలి. ఏడిస్తే పండగ వాళ్ళకి, ఎవరికి ఆ పుండు పోసిన డాక్టర్లకి పండగ. అందుకని ఏది మనం పుట్టగానే ఏడిస్తే పండగ, పోయిన తర్వాత ఏం చేస్తారు, అప్పుడు కూడా ఏడుపే, అప్పుడు కూడా ఏడుపే. అంటే పుట్టడము ఏడుపే, పోవటం కూడా మనం పోయిన తర్వాత ఉన్నవాళ్ళు ఏడుస్తారు కదా, అది కూడా ఏడుపే. అందుకని ఒరే నువ్వు ఏడుస్తూ పుట్టావు ఏడుస్తూ పోతావు మధ్యలో అన్న తత్వాన్ని గుర్తించి ఆనందించరా అని మహాత్ములు మనకి బోధిస్తున్నారు. మన జీవితం వచ్చింది ఏడవడం కోసం మాత్రమే కాదు, అసలు ఏడుపు యొక్క సత్యాన్ని గుర్తించాలి. ఎందుకు ఏడుస్తున్నాం, దేనికోసం ఏడవాలి అంటే మన జీవితం వచ్చినందుకు మానవ జన్మని చరితార్థత చేసుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. దానికి జీవితాన్ని అంటే దేహాన్ని ఇవ్వటమే కాకుండా ఏం చేస్తున్నాడు భగవంతుడు, ఇంద్రియాలన్నింటినీ కూడా దీనికి పోశాడు పెట్టాడు. అందుకని జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, అలాగే కర్మేంద్రియాలు కర్మ చేయడానికి 5 ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు ఏమేమిటి, చెవి కన్ను ముక్కు నాలిక త్వగేంద్రియం, ఈ 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నాం. మరి కర్మేంద్రియాలు ఇవి పనిచేయటలా చూడండి, గ్రహిస్తున్నాయి అంతే విషయాన్ని, బయట నుంచి గ్రహిస్తున్నాయి అందుకునే జ్ఞాన ఇంద్రియాలు అన్నారు. చెవి వింటుంది రకరకాల శబ్దాలు విని ఏం చేస్తుంది, శబ్దాలు వింటుంది మాట్లాడాలి అనే బుద్ధి పుట్టిస్తుంది. మాటకి చెందిన వాక్కు కర్మేంద్రియాల్లో ఉంటాయి, మాట్లాడేటువంటి వాక్కు కర్మేంద్రియాల్లో ఉంటాయండి. కర్మ ఏది, వాగేంద్రియము కర్మేంద్రియంలోది, వినేటువంటి ఇంద్రియము చెవి జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఈ జ్ఞానేంద్రియాల్లో ఉన్నటువంటిది మనం విన్న వినికిడితో ఏదైనా శబ్దం వస్తే అది దేనికి సంబంధించినది, మనం పెద్దవాళ్ళమయ్యాం కదా మనందరికీ ఒక శబ్దం వినిపించింది, వినిపించేసరికి ఎలా ఉంటుంది అది, ఏంటి ఆ శబ్దం, ఓ ఫ్యాన్ తిరుగుతోంది ఫ్యాన్ శబ్దమా, వెంటనే గ్రహించేస్తాం. లేదు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఓహో పక్కన ఏవో పెట్టారు కదా కూలర్లు పెట్టారు కదా ఆ కూలర్కి సంబంధించినటువంటి ఏదో శబ్దం వినిపిస్తుంది ఎక్కడికి, వర్షం కురుస్తోందా ఆ శబ్దమా. అంటే ప్రతి శబ్దానికి అది ఏదై ఉన్నది దేనికి సంబంధించింది అనేటువంటిది వినగానే మన లోపల ఉన్న పరమాత్మ దాన్ని గ్రహించి ఇది దీనికి సంబంధించినది అన్న విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. అది చెవి చెప్పటంలా లోపలున్నవాడు గుర్తింప చేస్తున్నాడు మనకి. చెవి చెప్పడానికి చెవిగా శక్తి లేదు, కానీ లోపలున్నవాడు దేనికి సంబంధించింది అనేటువంటి విషయాన్ని కొంతమంది అయితే కారు శబ్దాన్ని బట్టి ఇది మా కారా పరాయి కారా కూడా చెప్పేవాళ్ళు ఉంటారండి, భలే ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని కారు హారం చెప్తారు కొంతమంది, ఇది మన కారు కాదండి, మన ఇంటి పక్క వాళ్ళ కారు అండి అని హార్ను బట్టి చెప్తూ ఉంటారు. అలాగే పిల్లల ఏడుపును బట్టి కూడా మన పిల్లవాడా పక్కింటి పిల్లవాడా పై ఇంటి పిల్లవాడా అది కూడా చెప్పచ్చు. ఏం చెప్తోంది అది? ధీయోయో నః ప్రచోదయాత్. ఏది చెప్తోంది? నీలో ఉన్న పరమాత్మ నీకు గుర్తింపునిస్తున్నాడు, స్పందనిస్తున్నాడు, ఇది ఫలానా అని తెలియజేస్తున్నాడు. అలాగే చెవి వింటోంది, అలాగే కన్ను చూస్తోంది, కన్ను చూస్తోంది, చూసినటువంటి దాన్ని ఇది దేనికి సంబంధించింది? ఓ ఇది పండిన మామిడికాయ, ఇది పచ్చికాయ. నేను అందరూ చూస్తూ ఉంటారు కదా, పచ్చికాయ ఏదో పండుగ ఏదో తెలియదు నీకు, పచ్చి నిమ్మకాయ ఏదో పండు నిమ్మకాయ ఏదో తెలియదు, అన్నీ తెలుసు మనకు, మనకి తెలుస్తుంది. ఏంటి బీరకాయ ముదిరిన బీరకాయో లేత బీరకాయో తెలీదు, తప్పకుండా తెలుస్తుంది వంట చేసే స్త్రీ మాతలకి తప్పకుండా తెలుస్తుంది. అలాగే దోస పండుకి దోసకాయకి తేడా తెలుస్తుంది. అన్ని ప్రతిదాన్ని కూడా చూడగానే ఈ దృశ్య ప్రపంచంలో ఏది అది ఏమైనది దేనికి సంబంధించింది అన్నటువంటి విషయాన్ని లోపలున్నవాడి ఏది దాన్ని వాడి ద్వారా మనం గుర్తించుతున్నాం. కేవలం ఇవి గోళ గోళిక ఏది గోళములే ఇవన్నీ, ఏది చెవొక గోళం, కన్నొక గోళం, ముక్కొక గోళం. ఈ గోళాలు ఎప్పుడు పనిచేయాలి చెప్పండి? ఎదురుకున్న మనిషిని పడుకోబెట్టి లేడు లేడు అంటారు చూడండి, ఆయనకి గోళకాలన్నీ ఉంటాయి, మనకున్న గోళకాలన్నీ ఉంటాయి. మా నాన్న తాత వెళ్ళిపోతే పడుకోబెట్టి అన్ని గోళకాలు ఉంటాయి, కానీ నువ్వు తిట్టు నువ్వేమన్నా చెయ్యి చూడండి, ఆ ప్రాణం పోయిన తర్వాత ఆ దేహాన్ని ఇటు నుంచి అటు అట్టించిట్టు ఓ పడకేసేస్తుంటారు, అటు పక్క నుంచి ఇటు పక్కకి పడేస్తూ ఉంటారు. అదే మామూలుగా ఉన్నప్పుడైతే ఊరుకుంటాడు ఆయన, మామూలుగా ఉన్నప్పుడు అన్నీ బాగుంటే ఊరుకుంటాడా? ఏమనుకున్నారు నాన్న, ఏమనుకున్నారు మీరు, ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు ఇలాగా నన్ను ఇది ఇట్టించి అటు అట్నించి ఇటు పడగొట్టేస్తున్నారు, ఏంటి మీ అసలు మీరేమనుకుంటున్నారు అని తిట్టడు, ఇది కోపడ్డు, భయపడం మనం అడిగేస్తాం. కానీ అందులో ఏం లేదు, చైతన్యం లేదు కాబట్టి గోళకాలు పనిచేయటల్లా ఉన్నాయి, కనిపిస్తున్నాయి, కానీ వాటికి ఆ శరీరానికి అవి పనిచేయటల్లా. అలాగా జ్ఞానేంద్రియాల ద్వారా బయట ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని గ్రహించి కర్మేంద్రియాల ద్వారా మనం పనిచేస్తున్నాం. ఇంత చేస్తే మనం చలించడానికి, మనం పాపపుణ్యాలను సంపాదించుకోవడానికి కారణం ఏమిటంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలే. జ్ఞానేంద్రియాలతో బయట ఉన్నటువంటి విషయాదులని గ్రహిస్తున్నాం, గ్రహించిన తర్వాత కామ్గా ఊరుకుంటామా? ఊరుకుంటాం ఏంటండి, ఊరుకోం. వెంటనే అవి కర్మేంద్రియాల ద్వారా దాన్ని క్రియ చేయాలి, కర్మను ఆచరించాలి. మన నోరు ఊరుకోదు ముందు, అన్నిటికన్నా ముందుకొచ్చి కూర్చుంటుంది, ఏమమ్మా అలా మాట్లాడతామేంటి, లేకపోతే మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు, అలాంటి వాళ్ళు అనుకోలేదు. చాలా వరకు పాపం తెచ్చుకునేది మాట ద్వారానే, మన మాట ద్వారానే చాలా పాపాన్ని వడిగట్టుకుంటాం. అందుకని మన పెద్దలు అని ఉంటారు, మీకు గుర్తుండదు చూడండి, కాలు జారినా తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం, కాలు జారినా తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం. మన గురుదేవులు ఎప్పుడు చెప్తుండేవారు, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే బంధు సంప్రాప్తి, జిహ్వాగ్రే వర్తతే ప్రాణం ధ్రువం, నీ నోట మాట చేతనే నువ్వు స్నేహాన్ని పెంచుకోగలవు, ఏది లక్ష్మిని సంపాదించుకోగలవు, నీ నోటి మాట చేత నీ ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది. అందుకనే మనం వాక్కుని ఏది మన గుప్పిట్లో పెట్టుకోవాలి, అంటే మన చేతుల్లో పెట్టుకోవాలి. మనం మాట్లాడే మాటలో ఎంతవరకు అది మనకు ఉపయోగపడుతుంది? ఎదుటి వాడిని కష్టపెడుతున్నామా, లేకపోతే ఇది వారి సంతోషం? ఎందుకంటే కష్టపడే మాట్లాడక్కర్లే, మంచి మాట ఏమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడతావు అనుకోలేదు అన్నావు అనుకోండి, అది కష్టపెట్టే మాట కాదు. ఎంత పెద్దవాడైనా అయ్యో ఇంత మాట అనిపించుకున్నానే అనుకుంటారు. దానికి కూడా గురుదేవులు ఒకసారి చెప్పారు, మాట సరిగ్గా మాట్లాడలేదేమో చెంప దెబ్బ తగులుతుంది అనేవారు. పక్కనే చెంప ఉన్నది, మాట నువ్వు సరిగ్గా మాట్లాడలేదేమో అందుకని నీకు లాచి లంబకాయ కొట్టాలనిపిస్తుంది. అందుకని ఇవన్నీ కూడా కర్మ. కర్మతో ఏది వాక్కు ద్వారా మాట్లాడటం, అలాగే ఇంకోటి చేతలు, చేతి ద్వారా ఇచ్చిపుచ్చుకోవటాలు. ఇచ్చిపుచ్చుకోవటాల్లో చెయ్యి ఎప్పుడు ఇలా లేవకూడదు. పూజ పత్రాలు రాసి ఆ తర్వాత ఎవరైనా దెబ్బలాడి తిట్టిట్ట అని చాలా చూపిస్తూ ఉంటారు కదా, ఇదంతా కర్మ తెచ్చిపెట్టుకోవడమే. ఈ చేతులు ఎందుకున్నాయంటే చేతులారంగా శివుని పూజింపడేవి. చేతులారంగా శివుని పూజింపడే అంటే నేను కూడా పూజ చేసుకునేదాన్నండి, మాకు శివుడు ఉంటే, శివుడు లేడు అందుకని మేము పూజ చేయట్లేదండి అని అనుకోవచ్చు. శివుడు ఏ ఒక్క చోటో లేడు, అన్ని రూపాలు శివుడివే. శివుడు లేని అణువు ఎక్కడున్నది? అందుకనే ఆయన నిరాకారుడై అంతటా ప్రకాశిస్తున్నాడు ఎన్ని చోట్ల మనకి. అందుకనే శివుడికి ఏది ఒక రూపం లేదు, రూపంలాగా కనిపించడల్లా, కానీ ఎక్కడ కనిపిస్తున్నా ఆయన శివుడు అయిపోతాడే. మనం అర్చించడంలో ఉంది, నా చిన్నతనంలో అనుకునేదాన్ని. ఎందుకంటే ప్రప్రథమంలో బాగా భక్తి అవ్వాలంటే శివుడు భక్తే చాలా, ఎందుకంటే బోళాశంకరుడు ఆయన ప్రతి వాళ్ళకి వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు, తపస్సు చేయటం ఆలస్యం. ఎంతమందికి మరి ఎంతమందికి వరాలు ఇచ్చేసాడు ఆయన? ఆయన భస్మాసుడికి వరం ఇచ్చాడా? భస్మాసుడికి వరం ఇచ్చి ఎన్ని తిప్పలు తెచ్చుకున్నాడు శివుడు. అలాగా శివుడు అడగని వారిది పాపం, వెంటనే వారికి శివుడిని కొంచెం ఓం నమః శివాయ అని తపస్సు చేస్తే చాలు ఆయన బోళాశంకరుడు అనుకుని చిన్నప్పుడు తొందరగా, ఎందుకంటే రాయి దొరికినా, ఇది పెద్ద రాయి దొరికినా చిన్న రాయి దొరికినా అక్కదక్కా ఇలక్కర్లా. అప్పుడు మన ఇళ్లలో అన్నింటిలో శనిగిలు ఉండేది, శనిగిలు రాయి పెట్టుకుంటే శివుడు వచ్చేస్తాడు. ఇప్పుడు మనం అన్ని లోడు చేసుకున్నాం, శనిగిలు ఎవరింట్లో ఉందో వెతుక్కోవాలి. శనిగిలు అందరి ఇంట్లో ఉంటుందా? ఉండదు అసలు, టౌన్లో అసలు ఉండదు. ఎందుకంటే మిక్సీలు పెట్టుకుంటున్నారు తప్ప శనిగిళ్ళు పెట్టుకోవట్లే. అప్పుడు మన ఇళ్ళల్లో శనిగిలి ఉండేది, రుబరోలు ఉండేది, తర్వాత దంచేది ఉండేది, తర్వాత ఇది తిరగలు ఉండేది. మరి మహాత్ములందరూ వాటి మీదుగా ఎంత తత్వాన్ని బోధ చేశారో మనకి. తిరగల నుంచి ఎంత తత్వం బోధ చేశారండి? తిరగల్లో మనం బియ్యం పోస్తే బియ్యం ఆడించుకునే వాళ్ళం, ఇలా ఇలా తిప్పుకుంటే ఎంత ఎక్సర్సైజు, ఇప్పుడు అవన్నీ లేవు. అందుకనే రోగాలు వచ్చి ముందు కూర్చుంటాయి. మన పెద్దవాళ్ళందరూ అవన్నీ రుబ్బేవాళ్ళు, దంచుకునేవాళ్ళు, పచ్చడంటే నూరేవాళ్ళు, ఇల్లంటే తుడుచుకునేవాళ్ళు, తడి కూడా పెట్టుకునేవాళ్ళు. శుభ్రం లేదా వాళ్ళకి? మనకన్నా బోళ్ళంత శుభ్రంగా, కానీ వాళ్ళకి రోగాలు లేవు. దీని మీద రాగము లేదు, దీని వెనక వచ్చే రోగం కూడా లేదు. మనకి దీని మీద రాగం బాగుంది, ఏది ఒళ్ళు బలిసి ఒళ్ళు పనిచేస్తే శ్రమ పడిపోతుందని, యంత్రాలు వస్తుంటే డబ్బులు భగవంతుడు ఇస్తూ ఉంటే ఆ యంత్రాలన్నీ కొనిపెట్టేసుకుని ఇప్పుడు ఇల్లు తుడిసేది మిషనే, గడుగుడు పెట్టేది మిషనే, ఇంకా ఏంటండి మనం చేసేది? రోగం రాక దీని మీద రాగం వస్తుందేమో, ఇది రోగం, దాని వెంటనే మన ఒక వయస్సు పరిమితి ఉన్నదా ఇప్పుడు రోగాలకి? అందుకని ఆ తిరగలని బట్టి ఆయన తులసిదాసు కబీర్దాసు ఒకరు చెప్తారు ఏమని, దానిలో బియ్యం వేస్తూ ఉంటే ఆ బియ్యం లోపల రెండు రాళ్ళ మధ్యకెళ్ళితేనే అది పిండి అవుతుంది, కానీ ఏదైతే మధ్యలో బురుజును ఆశ్రయిస్తాయో అది పిండి అవ్వదు. మనం వేసినవి వేసినట్టే ఉంటాయి, పెసలు వేస్తే పెసల్లాగానే ఉంటాయి, బియ్యం వేస్తే బియ్యంలాగానే ఉంటాయి, అవి నలగవు. దానికి తీసుకొచ్చి మహాత్ములు ఏం చెప్పారో తెలుసా? ఆకాశము భూమి అనే ప్రపంచంలో పడి ఉంటే నువ్వు నలిగిపోవడమే. అందుకని నువ్వు గురువు అనేటువంటి బురుదుని ఎవరైతే ఆశ్రయిస్తారో నలగవురా నువ్వు. అందుకని గురుపాదాన్ని ఆశ్రయించు, ప్రపంచాన్ని కాదు ఆశ్రయించేది. అందుకని మనం జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తున్నాము విషయాన్ని, కర్మేంద్రియాల ద్వారా చేతులారంగా శివుని పూజింపడేని. వాక్కుదేవునరు నోరు నవ్వంగా హరికీర్తి నువ్వడేని. ఇక్కడ కూడా ఉంది, నోరు నవ్వంగా అంటే నోరు పాడేస్తుంది అని చాలామంది పాడేస్తే అయిపోతుంది. పాడటం కాదు, మనసారా అక్కడ పాడాలి. నోరు పాడేటువంటి సమయంలో మనం పాడుకునేటువంటి ఆ కీర్తన ఎందు భగవన్నామం ఎందు అలా లయించిపోయారండి మీరా సక్కు కబీర్ దాసు, కమాల్ దాసు, మరి ఆఖరి వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస వారు, స్వామి గురు మహారాజ్, వీళ్ళందరూ కూడా ఒక నామాన్ని పాడుతున్నారంటే వారి లోకంలో ఉండేవారు కాదు, వారిని పట్టుకోవడం కూడా కష్టంగా ఉండేది. అందుకున్నప్పుడు ఈ మైకులు లేవు, గురుదేవులు గుండుగొలంలో పాడితే పోతునోడు వినిపించేదంట. గుండుగొలంలో వారు బోధ చెప్తూ పాడితే పోతునూరు వరకు వినిపించేది, పక్క ఊరు వరకు వినిపించేది. వినేవాడికి అంత అనురక్తి కూడా ఉండాలి, అప్పుడే మహాత్ముల వాక్కును మనం వినగలుగుతాం, ఆ బోధను మనం వినగలుగుతాం, వినే ఆసక్తి కూడా మనకు ఉండాలి. కొన్ని నోరు నవ్వంగా హరికీర్తి నుడువడే. హరి అంటే ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, ఎక్కడ లేడు, అది సమాధానం. అక్కడ హరి అనేసరికి, రాధే అనుకునేసరికి ఎక్కడుండాలి, మన మనసు అది రాధవ తల్లి దివ్య చరణారవింద. కృష్ణుని భక్తిని నేర్చుకోవాలి అంటే రాధమ్మను ఆశ్రయించాల్సింది. రాధమ్మ సర్వముని జగత్తుని తనను కూడా తాను మరసి కృష్ణుని యందు మనసుని ఏకాగ్రత చేసి ఆ విధంగా మనం అక్కడ మనసుని నోరు నొప్పంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని. అవి రెండు ఉంటే సరిపోతుందా? చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నొప్పంగా హరికీర్తి నుడువడేని, అంటే రెండు ఉంటే సరిపోతుందా? అంటే మనిషిలో దయయు సత్యంబు లోనుగా తలపడేని, దయగుణం కలిగి. దయ ఎవరి స్వరూపం? భగవంతుని యొక్క గుణం. సత్యం ఎవరి గుణం? భగవంతుని యొక్క గుణం. అందుకని దయ సత్యం అనేటువంటివి లోనుగా తలపడేవి. ఈ సృష్టిని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే దయ సత్యం అనేటువంటి మనస్సు నిండుగా నింపుకుని ప్రపంచాన్ని దర్శించాలి. ప్రపంచాన్ని దర్శించినప్పుడు మనకి దయ, ఇతరుల యందు దయ చూడాలి, సత్యముగానే చూడాలి. అందరిలో సత్యమే ప్రకాశిస్తుంది. సత్యము లేనటువంటి అణువు లేదు, ఇందాక చెప్పానే దానిలో ప్రాణం లేదన్నాను, కానీ సత్యం లేదు అన్న. ప్రాణరూపంలో అందులో సత్యము ప్రాణరూపంలో లేదు. ఆ పడుకోబెట్టిన ఆ శవంలో ఏముంది? దానిలో కూడా సత్యం ఎలా ఉంది? ప్రేతగా ఉంది. అందులో ప్రేతగా ఉంది అంటే ప్రపంచంలో కనిపించేటువంటి వాటిల్లో ఆయా సందర్భాన్ని బట్టి ఆయా విషయాన్ని బట్టి నడుచుకునేది భగవంతుడు మనకి ఇచ్చాడు. అందుకని ప్రాణం పోయిన తర్వాత ఆ దేహాన్ని మనం ఇంకా ఉంచుకోవటం కుదరదు. ఎందుకని? దానికి పురుగులు పడుతుండే, అది మళ్ళా పట్టుకుంటే చేతికి చర్మం ఊడొస్తుంది. అంత దాకా ఉంచకుండా, అందుకని మన వాళ్ళ పూర్వీకులు ఏమంటుండేవారు, ఎప్పుడు తీసుకెళ్తారు, ఎవరన్నా వెళ్ళిపోయారు అంటే ఎప్పుడు తీసుకెళ్తారు అనేవారు. ఇప్పుడు అంటలా, ఏదో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంటర్నేషనల్ పిల్లలు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉండాలి. దగ్గర పెట్టుకున్నారా, భగవన్నామం చేస్తున్నారా, పని భగవన్నామం చేస్తున్నారా, దగ్గర పెట్టుకున్నారా, అంత శ్రమ కదండి అని. ఏది అయితే ఆ మార్చురీల్లోనో ఎక్కడో పెట్టి ఆ పిల్లలు వచ్చే సమయానికి తెచ్చుకుంటున్నారు. ధర్మమా అసలు? అది ధర్మం ఉందా? శాస్త్రంలో లేదు. అందుకని వాటన్నిటిని కూడా గుర్తించి ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఇతరులకు కూడా మనం చెడు జరపకూడదు అనేటువంటి విషయాన్ని పురస్కరించుకుని అక్కడ అందులో అది ప్రేతగా అక్కడ సత్యం ప్రకాశించుకుని దయయు సత్యము లోనుగా తలపడేవి కలుగనేటికి ఎది తల్లుల కడుపు చేతు అంటే పుట్టి వృధా ఇవి కనుక లేకపోతే. అందుకని చేతులు కలిగినందుకు ఏది శివుడికి అభిషేకం. అయితే పూజలైనా అండి, అయితే పూజలు చేస్తూ ఉంటాం మేమని, పూజలు ఒకటే కాదు, నువ్వు ఏది చేసినా కొన్ని ధర్మం ఉంది కదా మనం చేయాల్సినవి, ఆ చేసేటువంటి కర్మల్లో చేతి ద్వారా చేసేది మనం భావన చేయటంలో ఉంది. మనం భావన చేయటంలో మనం అందరిలో ఉన్న పరమాత్మని మనం దర్శించగలుగుతాం. పెట్టేటప్పుడు మా అత్తకి భోజనం పెట్టా, మా తమ్ముడికి భోజనం పెట్టా, లేకపోతే అది పెట్టా ఇది పెట్టా, లేకపోతే అది చేసా ఇది చేసా అనేకంటే అందులో ఉన్న పరమాత్మకి మనం సేవ చేసుకున్నామంటే ఎంత గొప్ప అర్థం వస్తుంది అందులో, ఎంత గొప్ప అర్థం వస్తుంది అందులో. అందుకని అక్కడ తేడా కూడా కనిపించదు మనస్సుకి. అందుకని సర్వవ్యాపకంగా ఉన్న పరమాత్మకి సేవ చేస్తున్నాను అనే భావనని మనం ఎప్పటికప్పుడు పెంపొందింపచేసుకోవాలి. ఒక గురువు బిడ్డలమైనందుకు, గురువు గారు మనకి ఇంత స్థానం ఇచ్చినందుకు మనం అందరిలో ఉన్న పరమాత్మను దర్శించే భాగ్యాన్ని మనం పొందాలి. అందుకని ఇక్కడ చేతులు కలిగినందుకు ఇచ్చిపుచ్చుకోవటాలు, దాన ధర్మాలు చేయటాలు. ఎన్ని ఎంతెంతమంది మహాత్ములు మహామహాభక్తులు చేశారండి, వారు తినడం కోసం చూసుకోవాలి. మీరు భక్తుల చరిత్ర చదివితే తెలుస్తుంది, వారు కూడా భిక్షకు వెళ్ళి భిక్ష తెచ్చుకొని కడుపు నింపుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో తెచ్చుకున్న దాంట్లో పరీక్షకి భగవంతుడు ఏదో రూపంలో వచ్చి, అమ్మా 4 రోజులుగా నాకు భోజనం లేదు నాకు పెట్టమంటే వెంటనే వెనక ముందు ఆలోచించకుండా ఫ్యామిలీ మొత్తం ఆ వచ్చినటువంటి అతిథి అభ్యాగతి సేవ చేసినటువంటి మహానుభావులు ఎంతో మంది. అందుకని ఇచ్చిపుచ్చుకోవడానికి చేతులు, అలాగే కాళ్ళు ఉన్నందుకు ఏది మంచి మార్గంలో నడవడం కోసం మనకి పాదాలు ఇచ్చాడు మంచి మార్గంలో నడవడానికి. మన స్వధర్మాన్ని మనం నిర్వర్తించుకోవాలి అంటే గుడికే వెళ్ళమని కాదు, అక్కడ నువ్వు వెళ్ళిన చోటనే గుడి ఉన్నదని గుర్తించు. గుడి ఎక్కడ లేదు, మనం వ్యవసాయం చేస్తున్నామండి, ఆ మొక్కలోంచి ఆ విత్తనాలు అన్ని, ఒక్క విత్తనం వేస్తే వచ్చిన మొక్క అన్ని విత్తనాల్ని మనకి అంత ధాన్యాన్ని మనకి ఇస్తోంది అంటే అది దేవుడు కాకపోతే ఎవరు. అందుకనే సంక్రాంతి లక్ష్మికి కొబ్బరికాయ కొట్టి హారతులు ఇస్తాం ఎందుకు, మన వస్తున్నటువంటి ఆ బండికి మీరు కూడా హారతిస్తారుగా, హారతిస్తారా, అయిపోయినాయి పూర్వం అది ఇప్పుడు లేదా. ఏది వచ్చినటువంటి ఎప్పుడైతే ధాన్యం ఇంటికి వస్తున్నాయో ఆ ధాన్యలక్ష్మికి అష్టలక్ష్మిలో ఒక లక్ష్మీదేవండి ఆవిడ, అష్టలక్ష్మిలో ఎన్ని లక్ష్మీలు ఉన్నాయి, ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి విద్యాలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి మహాలక్ష్మి అష్టలక్ష్మి. ఏ లక్ష్మణ వద్దా మనకి, లేదు అన్ని లక్ష్మీలు మనకు కావాలి, అన్ని మనకున్నవన్నీ అన్ని లక్ష్మీలే. లక్ష్యం ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాం. మనకున్నది ఏదైనా సరే ఉన్న దానిలో లక్ష్యం ఉండాలి. నాకు అంత లేదే నేను కూడా దండం పెట్టేదని, అంత ఉంటే ఇంతకి దండం పెట్టు అంత తర్వాత వస్తుంది, అంతకాదు రావడం. నువ్వు ఇంతకి దండం పెడితే ఇంతకి నువ్వు విలువనిస్తే అనంతంగా వచ్చి పడుతుంది. మనం అనుకోలే ఇంత ఇంత వస్తుంది మన అని ఇంతకు ముందు ఎప్పుడు అనుకోలే, ఇప్పుడు ఈ విధంగా మనం బ్రతకగలుగుతున్నామంటే అమ్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమే. అందుకని ఇక్కడ బాధలు ఉన్నందుకు నువ్వు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా ప్రతి అడుగు భగవంతుడిదై ఉండాలి, భగవంతుని స్మరణలో ఉండాలి అని మహాత్ములు చెప్తున్నారు అక్కడ. అలాగా వాక్ పాణి పాద పాయు ఉపస్థలు అంటే గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించేటువంటి సమయంలో పెద్దలు చెప్తారు కొత్తగా పెళ్ళినటువంటి వాళ్ళకి, భగవంతుడిని తలుచుకుని సంతోషంగా ఉండండి అంటారు. అంతేగాని అదొక విషయంగా తీసుకొని అంత అదొక విషయంగా తీసుకుని విషయంగా మారమల్ల ఎలాగా అక్కడ కూడా భగవంతుడు తలుచుకోండి అని పెద్దలు చెప్పారు. అందుకని వాయు ఉపస్థ అంటే ఏంటి, మల విసర్జన చేసేటువంటిది అంటే మనం తీసుకున్న ఆహారాన్ని ఏది మళ్ళ దానిలో ఉన్న పిప్పినంతా భగవంతుడు బయటికి కనుక తొయ్యకపోతే మనం ఈ రోజులో బతికి బట్టకట్టే వాళ్ళంగా. అందుకని కర్మేంద్రియాలు ఏమిటి, అవి వాక్కు పాని పాద పాయు ఉపస్థలు. ఒక ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు వారి అవతారానికి వచ్చారు, శంకరుడే అవతారానికి వచ్చారు అంటే వాళ్ళకి సంతానం కలగకపోతే ఆర్యాంబ శివగురువుకి వాళ్ళు శివుడు గురించి తపస్సు చేశారు. వాళ్ళు శివుడు గురించి తపస్సు చేశారు. తపస్సు పిల్లలు పుట్టిస్తున్నా అనే మానవులు ఉన్నారు ఈ రోజుల్లో. వెనక మన చరిత్రలు తలుచుకుంటే ఎవరు మనకి ప్రసాదిస్తారో తెలుస్తుంది. ఇంకని అక్కడ ఏది ఆర్యాంబ శివగురు అనేటువంటి వాళ్ళు వారికి సంతానం లేక నమశివాయ ఓం నమశివాయ అనుకుంటూ శివుణ్ణి తపస్సు చేస్తే తపస్సు చేసి వారు కూడా అక్కడే శివాలయంలోనే విశ్రమించే వాళ్ళట. మనకు కూడా గురుదేవులు మన అమ్మవారి ముందర ఏది అమ్మవారి గది ముందర వచ్చినటువంటి వాళ్ళకి ఎంతమంది రోగగ్రస్తుల్ని అక్కడ పడుకోబెట్టేవారు. ఎక్కడ నిద్ర చేయండి మీరు, అక్కడ నిద్ర చేస్తే మీ కోరికలు తీరుతాయి. ఆఖరికి ఎంత పిచ్చి పిచ్చి వాళ్ళు ఉండేవాళ్ళు. పూర్వం ఫస్ట్లో ఆశ్రమం కట్టిన కొత్తలో బాగా అన్నం తినాలంటే ఒక ఆయనకి ఒక బ్రాహ్మణులు ఆయన ఏలూరు నుంచి వచ్చారు. అన్నం తినాలంటే పురుగులుగా కనిపించేదంట. ఎంత శాపం ఉండేది, ఆయన అన్నం తినేవాడు కాదు, అన్నం ముందు కూర్చున్నాడంటే పురుగులు ఆయనకి పురుగులుగా కనిపించేది. స్వామివారు అప్పుడు నిమ్మకాయలో మందు వేసి పైన మర్దన చేయించి మనకు బోర్ ఉండేది, పూర్వపు వాళ్ళు ఉంటే కొంచెం గుర్తుండొచ్చు వాళ్ళకి, ఆ బోరు కింద స్నానం చేయించేవాడు. జుట్టు అయితే ఊడిపోయేది కానీ మర్దన చేయడంతో రోగం మాత్రం పోయేది. రోగం పోయి ఆయన గొప్ప సంస్కృత పండితుడు అయ్యాడు. తర్వాత చదువుకుని గొప్పవాడయ్యాడు. అలాగే కొంతమంది వచ్చేవాళ్ళు పిచ్చివాళ్ళందరూ వచ్చి ఎన్ని లుంగి విప్పుకొని నేను దుర్యోధనుడిని అంటుండేవాడు లైట్ కింద పొట్టుకోలో. వాళ్ళ రోగాలన్నీ తగ్గిపోయినాయి ఎవరి అనుగ్రహం వలన. మహాత్ముల మాట వినాలి, మహాత్ములు చెప్పినట్టు చేయాలి. చేసినప్పుడు దాని ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అంతేగాని నా కోరిక తీరాలి కానీ చెప్పింది మాత్రం చెయ్యమంటే ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? అలాగ అంతటి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు అవతారానికి వచ్చి అంత మనకి దేశాన్ని ఇంత రక్షణ చేశారు అంటే ఆ తల్లిదండ్రి తపస్సు చేస్తే వారు అక్కడే విశ్రమిస్తే వారికి కల్లో కనిపించి ఏది శివుడు అడిగట్ట, అమ్మా నీకు ఎక్కువ ఆయుష్ కలిగినటువంటి కొడుకు కావాలా, తక్కువ మంచి ఏది సద్గుణ సంపద కలిగినటువంటి తక్కువ ఆయుష్ కలిగినటువంటి వాడు కావాలా అంటే ఎక్కువ ఆయుష్ కలిగి ఏదోలాగా బ్రతికే కంటే ఆమె కళలో కూడా అంత మంచి కోరిక కోరుకుందండి ఆవిడ. ఇది అల్పాయుష్డైనా మంచి బుద్ధిమంతుడుగా ఉంటే చాలు అని కోరుకుందంట ఆవిడ. అందుకని అంత చిన్న అల్పాయుష్లోనే ఎంత సామ్రాజ్యాన్ని ఆయన అద్వైత సామ్రాజ్యాన్ని నిలబెట్టారండి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. సర్వజ్ఞ పీఠానికి అధిపతి అయ్యారు స్వామివారు. అందుకని మన మహాత్ములు మహాత్ములు పోవు త్రోవ నాకు మార్గం కావాలి అని సాధకుడు సంకల్పం చేసి సాధన ముందుకు ఆ విధంగా మనం వెళ్ళాలి. అలాగ మన ఇంద్రియాలన్నీ ఇలా కనిపిస్తున్నాయి. ప్రేరణ ఎక్కడి నుంచి వస్తోంది అంటే అంతరేంద్రియాలైనటువంటి మనస్సు బుద్ధి చిత్తము అహంకారం. మనస్సు అనేటువంటిది సంకల్పించి ఏదైతే సంకల్పిస్తోందో సంకల్పించేటువంటిది మనస్సు అయింది. ఏదైతే ఊహిస్తూ ఉంటుందో అది చిత్తం. ఏదైతే నిర్ణయిస్తుందో దానిని బుద్ధి అని చెప్పారు. ఏదైతే క్రియ రూపంలో క్రియ ఏది ఆచరణలో పెడుతుందో అది అహంకారం అయింది. అది నాలుగు ఇంద్రియాలంటే అంతరేంద్రియాలు నాలుగు, మనోబుద్ధి చిత్త అహంకారం. మనం ఇగో ఈ నాలుగింటికి సంబంధించినగా అన్నట్టుగా మనకి నాలుగు రోజులు గురుదేవులు సత్సంగాలు మనకి ఇచ్చినట్టుగా ఉంది ఇక్కడ. కానీ నాలుగు ఆ నాలుగుగా ఉండిపోకూడదు. ఇక్కడ గురుదేవులు చెప్పారు ఎవరైతే నిరంతరము భగవంతుని యొక్క దివ్య చరణారవిందాలను ఆశ్రయిస్తామో, మనం భగవంతుని చరణాలను ఆశ్రయించినప్పుడు మనకి అక్కడ స్వామివారి పాదాలు రెండూ కనిపిస్తూ ఉంటాయి. అమ్మ దగ్గరికి వెళ్ళినా రెండు పాదాలు కనిపిస్తాయి, అయ్యవారి దగ్గరికి వెళ్ళినా రెండు పాదాలు కనిపిస్తాయి. ఏమిటయ్యా అవి అంటే, ఏమని చెప్పాడు మనకి భక్తి యోగంలో, మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధి నివేశయ నివ శిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. చెప్పాడు స్వామి మనకి, అట్టిపండు ఒలిచి నోట్లో పెడితే తినడం ఎంత తేలికో. అలాగే మనకి తత్వాన్ని భగవద్గీతలో భక్తి యోగంలో, నీ మనస్సుని బుద్ధిని నా యందే నిలిపినట్లయితే ఆ తర్వాత నీకు అత ఊర్ధ్వం న సంశయ, నన్నే చే మయ్యేవ నివసిష్యసి, నా యందే నిలిచిపోగలవు. మనం ఎక్కడ నిలవాలండి? ఏసీ ఉన్న రూమ్లో నిలవాలా? ఎన్ని గంటలు ఉంటాడండి ఏసీ ఉన్న రూమ్లో? ఏసీలు అందరికీ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తుంది, చాలామంది ఉన్నారు కదా, ఏసీ రూమ్లో ఎన్ని గంటలు ఉండగలుగుతాడండి? బయటికి రాడా? పోనీ ఎక్కడ ఉండిపోగలడు? ఎక్కడ ఉండిపోగలడా? ఎక్కడా ఉండలేడు, చంచలం కదా. అన్నీ కావాలి, అన్నిటి ఎందు ఉండాలి, కానీ నువ్వు ఎక్కడికి కదలక్కల్లా. నువ్వు ఏది చేస్తున్నా ఏది ఆ మనస్సు బుద్ధిని నా ఎంత నిలిపినట్లయితే మయ్యేవ నివసిష్యసి, అనంతంగా ప్రకాశించే ప్రభు యొక్క ఒడిలో మనం చక్కగా కొలలాడుతూ ఉంటాం. ప్రభు ఒడి ఎప్పుడు ఉన్నది మనకి, అది శాశ్వతం, అందరికీ గుర్తించాలి. ఏది భగవంతుని యొక్క ఒడి మనకి శాశ్వతం. ఎప్పుడు ఆయన ఎప్పుడు ఒడి నుంచి, వయస్సుతో సంబంధం లేదు భగవంతుడి దగ్గర. కన్న తల్లి అయితే వయస్సుంది, వయసు ప్రకారమే పెట్టుకుంటుంది తల్లి, కానీ భగవంతుడికి వయసుతో సంబంధం లేదు. మనం ఏ వయసులో ఉన్నా, ఎటువంటి ఇది బాధల్లో ఉన్నా, మనం ఉన్నది మన అమ్మ జగన్మాత యొక్క ఒడిలో అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ తల్లి ఎటువంటిదంటే, అయితే మనం అమ్మ ఒడిలో ఉంటాము లేదా అమ్మ మన ఒడిలో ఉంటుంది. జపతపములేలా అంటే మన మనస్సు ఆ దివ్య చరణారవిందములందు నిలిచినా, ఆ దివ్య చరణారవిందములు మన మనస్సు ఎందు నిలిచినా, ఇది జపతపములేలా. ఇక్కడే మరి మనస్సు బుద్ధి అయితే చిత్తమహంకారం ఏమైంది? గురుదేవులు ఎప్పుడు చెప్తుండేవారు, మనసుకి సెక్రటరీ చిత్తం అయితే బుద్ధికి సెక్రటరీ అహంకారం. ఇది సెక్రటరీ కాబట్టి అధిపతి ఎక్కడుంటే సెక్రటరీ కూడా అక్కడే. అందుకని మనోబుద్ధులు రెండు ఎప్పుడైతే ఆ దివ్య చరణారవిందములందు నిలపగలుగుతామో అప్పుడు ఇది మనస్సుగా జపతపములేలా. వేరుగా పూజలు చేయక్కర్లా. మనం ఖచ్చితంగా మనం నిలపగలిగాము అంటే పూజ చేయకుండా ఎప్పుడు ఉండగలమండి? ఇప్పుడు చేయట్లేదా పూజ? వాడిపోయే పువ్వులు చేసి నేను పూజ చేశా, నేను పూజ చేశా అనుకుంటున్నామే. వాడిపోయే పువ్వులు తీసుకొచ్చి పూజ చేసి నేను పూజ చేశా, నేను పూజ చేశా అంటున్నాం, కానీ ఆయన వాడకుండా మనకి జీవితం ఇచ్చాడు. మన జీవితం ఉన్నంతకాలం ఎంతవరకు ఈ దేహాన్ని పోషిస్తున్నాడో భగవంతుడు, అంతవరకు ఇది వాడని భూమేగా, ఇదేం అలసిపోదు. వాడకుండా చేస్తున్నాడు, వృద్ధి పొందిస్తున్నాడు. పూర్వం జీవితం కంటే ఇప్పుడు మన జీవితం ప్రకాశిస్తోందా లేదా, అంతే పువ్వు పరిమళిస్తోందా లేదా, ఇంకా మొగ్గగానే ఉందా, పచ్చి మొగ్గగా ఉందా? అంటే పచ్చికాయ మామిడికాయ, పచ్చికాయ మామిడికాయ ఉంటే ఎలా ఉంటుంది? సొనకారుస్తుంది, గట్టిగా పట్టుకు లాగాలి చెట్టు నుంచి. ఏమండి, ఒకవేళ మామిడికాయ పోస్తే పుల్లగా ఉంటుంది, అది పచ్చికాయ. అదే చెట్టున పండిపోయింది మనం లాగక్కర్లా, దాని అంతట అదే పడిపోతుంది. ఆ కాయ ఎలా ఉంటుంది, ఆ పంట ఎలా ఉంటుంది, తినడానికి తీయగా ఉంటుంది. మన మనస్సుని మనం అలా పండించుకోవాలి భగవంతుని యొక్క నామస్మరణతో. అటువంటి భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని అందరిలో దర్శిస్తూ మనం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి వినడం జరుగుతుంది, కానీ అవ్వటం రావట్లే. వింటున్నారు, విన్నది మీరు మళ్ళా ఇంకొకరితో పంచుకోవాలి. కనీసం ఏదైతే వింటున్నామో అది మళ్ళా మనం ఇంకొకరితో పంచుకోవాలి. పంచుకున్నప్పుడు ఏమవుతుంది, అనుకోగా 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 అయిపోతాం, అనుకోగా అనుకోగా అయిపోతాం, అంతే కదా. మరి పండు తీసుకువెళ్ళి పచ్చివి తీసుకువెళ్ళి పండేశామండి, పండేసిన తర్వాత అది వేడిగా ఉండి ఉండి పండవటల్లా, మనం ఏదో పచ్చికాయని పండేసినప్పుడు పండుతున్నాయి కదా. అలాగే మనం కూడా భగవన్నామంతో పండబెట్టాలి మన మనసును కూడా. భగవన్నామం తేలిక ఈ కలికాలంలో, నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే. ఈ భవసాగర నుంచి మనం తరించాలి అంటే నామస్మరణ కన్నా ఇతరమైనటువంటి ఉపాయము మరొకటి లేదు అని మహాత్ములు మనకి చెప్పారు. నామస్మరణ ధనమే దానము, నామస్మరణ ధనమే నిధానము, నామస్మరణ ధనమే నిధానము, నామస్మరణ ధనమే నిధానము. నిజమి దినము జీవా జీవా, నిజమి దినము జీవా జీవా, నిజమి దినము జీవా జీవా, నిజమి దినము జీవా జీవా, నామ స్మరణ ధనమే నిధనము, నామ స్మరణ ధనమే నిధనము. మాతా పితా సుతా
ధనమే భగవన్ నామం చేసుకోవటం ఎంత తేలిక. ఎవరికి వాళ్ళే నాది అనుకోండి, ఎవ్వరు నాదని లాక్కోరు. తత్మా కనిపించే భోగభాగ్యాలు అయితే నాది అంటే చాలా కష్టం వస్తుంది. కానీ భగవన్ నామం ఎవరికి వాళ్ళకే నాది, నాదేది ఎవరికి వాళ్ళకే. భగవన్ నామం చేసి ఏమండి పోగొట్టుకున్నవి ఏమి ఉన్నాయి? అన్నీ లాభాలే. భగవన్ నామం చేసి ఎన్ని లాభాలు పొందిన వాళ్ళు ఉన్నారో అది శాశ్వతమైనటువంటి ధనం. మళ్ళా భగవంతుని ధనం, భగవంతుని యొక్క నామం అనేటువంటి ధనము శాశ్వతం. ఎప్పుడు నామస్మరణ ధనమే నీ ధనము. నిజం ఇది, నమ్మండి అంటున్నారు మహాత్ములు. ఏది మాతా పిత సుత కళత్రాదులు అంతా అబద్ధమే. ఏమండి, అందరికీ అన్నీ ఉన్నారు, అర్థం కాదు, కనిపిస్తోంది, కానీ ఎంతవరకు కనిపిస్తుంటుంది? మనం వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవడము, వాళ్ళు వదిలిపెట్టి మనం వెళ్ళిపోవడము జరుగుతోందిగా. శాశ్వతంగా అందరూ ఉండిపోతున్నారు ఎక్కడన్నా. ఎంత గొప్ప వాళ్ళైనా ఒకళ్ళు ఒకళ్ళు వదిలిపెట్టాలి. అది అందులో దానికి త్యాగం రావడం కోసమే మనం ఎన్నో మాట్లాడుకోవాల్సి వస్తుంది, వైరాగ్యం రావడం కోసం. అది పోయిన తర్వాత వైరాగ్యం వచ్చే లాభం ఏంటండి? అన్నీ ఉన్నప్పుడే మనకి వైరాగ్య భావన రావాలి, విరాగి కావాలి. ఇత రాగివై శ్రీహరినామమును మనం చేయగలిగాం. ప్రపంచమంతా కూడా ఒకటి ఒకటి ఎన్ని మార్పులు, ఎన్ని చేర్పులు, ఎంతమంది ఎవరుండి మనకేం చేయగలుగుతున్నారు? మహాత్ముల సన్నిధికి వెళ్తే అన్ని లాభాలే. స్వామివారి సన్నిధికి వచ్చి కడుపులో నొప్పితే బాధపడే వాళ్ళు ఎంతోమంది, వాళ్ళు కడుపు నొప్పి అనేవాళ్ళు, వాళ్ళు తలనొప్పి అనేవారు. మేము చూసాం స్వామివారు అక్కడ పక్కన గ్లాస్తో పెట్టిన మంచినీళ్ళు మా విజయేశ్వరానంద వారి వారు బాగా కడుపులో నొప్పితో వచ్చారు. డాక్టర్లు అందరూ కూడా చాలా మందులు తీసుకొస్తే ఏది స్వామివారు మనం పెట్టిన గ్లాసే, అది మనం పెట్టిన మంచినీళ్ళ గ్లాసే, దాని మీద మూత కూడా మనమే పెట్టాం. ఎవరికోసం పెట్టాం? గురుదేవులు తీసుకుంటారని పెట్టాం. వారు కడుపు నొప్పితో వస్తే ఆ గ్లాస్ తీసుకొని స్వామివారు ఏమన్నారు, ఏంటి వెంకటరత్నం ఈ కడుపులో నొప్పి, ఎక్కడ నొప్పి అంటూ ఆ గ్లాస్ పట్టుకున్న స్వామి వెంటనే, చూడు ఇది తీసుకో, తూర్పు తిరిగి నీ కడుపులో నొప్పి తగ్గిపోయి పోయింది పోయింది. అంటే ప్రకృతి మహాత్ముల మాటని శిరస వహిస్తుంది. అట్లా స్వామివారు పైకి చూస్తే పడిన వర్షం ఉన్నది, కార్యక్రమం అప్పుడు పడుతుంటే ఏంటింత కంగారు అంటే ఆగిపోయినటువంటి చర్యలు ఎన్నో ఉన్నాయి. గురువులు మహాత్ములండి. మన దృశ్యం వల్లే ఈ మహానుభావుడు సన్నిధిని మనం చేరాం. ఇలా ఎంతమంది మహాత్ములు ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నారో, ప్రకాశిస్తున్నారు. అందుకని ఒకరు రెండు అనడేలా అని త్యాగరాజ స్వామి వారు ఏమన్నారు, ఎందరో మహానుభావులు అన్నారు ఆయన. ఆడ ఇది అందరూ ఏదో ఆ త్యాగరాజ స్వామి వారిని ఆ రాజసభలో ఈయన ఎలా పాడతాడో ఏం చేద్దామో అని పరీక్ష తీసుకువెళ్ళారు. అక్కడికి రాజుగారి స్థానానికి పిలిచారు. పిలిస్తే త్యాగరాజ స్వామి వారు అందరినీ చూసి ఏ ఒక్క మాటో మాట్లాడలా, యూనివర్సల్. అక్కడ ఏమన్నారు ఆయన, ఒక్కరొక్కరుగా పరీక్ష చేయాలా, ఎందరో మహానుభావులు, వీడు పెద్ద వీడు చిన్న వీడు అది వీడు ఇది అని అంటే ఏది అక్కడ తంటాలు వస్తాయి. ఎందరో ఎంతమందో మహాత్ములు ఉన్నారు ఇందులో, అందరికీ వందనాలు అన్నాడు. ఇంకా ఎవరు కాకుండా పోతారు అక్కడ చెప్పండి, ఎవరు కాకుండా పోతారు? ప్రందరిలో పరమాత్మ ఉన్నాడు అని నేను అన్నాను, మీరు కూడా అనుకున్నారు. అక్కడ భేద దృష్టి ఎక్కడ ఉన్నది? అసలు భేదమే లేదు, భిన్నమే లేదు. అది పక్కన పెట్టేసి అసలు విషయాన్ని మర్చిపోయి ఉపాధి స్వభావాలనే చూసుకుంటున్నారు మీరు. ఆ ఉపాధి నల్లగా ఉంది, ఈ ఉపాధి తెల్లగా ఉంది, ఇది పొట్టిగా ఉంది, ఇది పొడుగ్గా ఉంది, ఇగో ఈ కోపం ఎక్కువ, ఆమెకి ఇంకోటి ఎక్కువ, నీకేమెక్కువ, నీకు తెలుస్తుంది కనుక గురువింద గింజ దాని వెనకున్న నలుపు దానికి తెలియట్లే. మరి ఎవరి ఎవరి నలుపులు వాళ్ళకుంటే ఉండకుండా ఎందుకుంటే? ప్రపంచంలో సృష్టింపబడిన తర్వాత ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది, దాన్ని మనం పోగొట్టుకోవాలంటే ఈ ఉపాధి నుంచి జారేంత వరకు దీనిని నమ్మకూడదు. మనం భగవంతుని ఆశ్రయించి ఉండాల్సిందే. ఈరోజు మన పండగ అయిపోయింది, చాలా గొప్పగా బాగా జరిగింది అనుకుంటే ఈ రోజుతో అలిగితే, ఇల్లు అలిగి ముగ్గు పెడితే ఈ రోజుతో అయిపోలా, ఈ జీవితం అంతా పూర్తి అవ్వాలి. అందుకనే మహాత్ములు ఆకర్షణలో ఈ ప్రాణం పైకి వెళ్ళిపోయేదాకా కూడా భగవంతుని మనం నమ్మి విశ్వసించి మనం ధరించాల్సింది. అటువంటి గొప్ప గొప్ప విషయాల్ని మహాత్ములు మనకి చెవిలో ఇల్లు కట్టుకొని చెప్తున్నారు, ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు. దాన్ని తీసుకోండి, దాన్ని భద్రం చేసుకోండి, ఆ ధనము నిక్షిప్తం చేసుకోండి. ఈ ధనం మనం దాయాలంటే దాయపడదు, ఏదో ఒక రోజు ఖర్చు వచ్చి మొత్తం సర్వమంగళనామా పాడేస్తారు ఎవరో ఒకళ్ళు. ఏది బాగా జాగ్రత్తగా ఉండి సంపాదించి పెట్టచ్చు, కానీ ఎవరో వస్తారు మధ్యలో కర్మకాలి, ఆ వచ్చినవాడు సర్వమంగళన అమా సీత పాడేస్తాడంటే అది ఏంటండి, లక్షల కోట్లు సంపాదించారు కదా ఏమైపోయింది అంటే, నేను అనుకోలేదండి ఇంకా పెడితే వస్తుంది అనుకుంది అక్కడ పెట్టా ఆ బిజినెస్లో అంటాడు. అది వస్తుందో పోతుందో ఎవరికి ఇరగా, ఎవరిని నమ్ముతున్నావు నువ్వు? అందుకని రావాలి వచ్చింది అనుకోవాలి, వచ్చినా అది ఉండాలి కదా. అందుకని ఇవన్నీ కదలికలతో కూడి పరిణామంతో కూడి ఉన్నవే, కానీ పరిణామరహితం అనేది ఒక్కటే, నీలో ఉన్న పరమాత్మ, అందరిలో ప్రకాశించేటువంటి పరమాత్మ. ఆ పరమాత్మని మనం బతకొద్దల్లా, బ్రతకడానికి ఇవన్నీ తెలియటట్లు ఉండాలి, కానీ ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దాన్ని ఎక్కువగా అటువైపుకే మన రూట్ వెళుతుంటే మాత్రం మన రూట్ ఇక్కడ తెగులు పడుతుంది. అది మనకున్నటువంటి వేళకి, మన జీవితానికి మూలమైన వేళకి ఇక్కడ తెగులు పడుతుంది. తెగులు పడేసరికి నీ జీవితం పాడైపోతుంది. అందుకని మనని మనం రక్షించుకోవాలి. మనకు ఆశ్రయించిన భగవంతుని మనం గుర్తించాలి. మన నమ్మితే అంత, నమ్మకపోతే అంత, భగవంతుడికి ఏం లెక్కలేదు, కానీ పోగొట్టుకునేది మనమే. కాబట్టి అటువంటి సర్వాంతర్యామి సర్వేశ్వరుడు సర్వజ్ఞుడైన భగవంతుని మనం ఆశ్రయించి భగవంతుని కృపకు పాత్రులమై అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యశ్వర్యములను ఉత్తర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథుడు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీ హరే ఓ.